కరెక్ట్గా మనుషులు ఏమనుకుంటున్నారో తెలియాలి. జత ధను లగ్నము అంటే ఇచ్చివరిది. అంచేత పురుష, అగ్ని, దుష్టభావ, దేశి, గురువు, మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఇక్కడ ఇంకొక టేబుల్ కూడా వేసేయమ్మ, నక్షత్రాల యొక్క గ్రహాలు, అది కూడా అవసరం. ఉంటే ఈ టేబుల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇది మొత్తం మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహనలో వస్తుంది. గాయత్రి నవరాత్రులలో 7వ రోజు కదా సప్తమి, 7వ తిథి దేనికి ఉపయోగపడుతుంది? మామూలుగా మీకున్నటువంటి జ్ఞానంతో చెప్పండి. సప్త ఋషులు కదా ఇప్పుడు 7, 7, 7 చెప్పారు మీరు, వీటిని ఎలా ఉపయోగించుకుంటారు మీరు? ఉపయోగం లేకపోతే ఏం లాభం? ఎలా ఈ తిథులు అందుకు చదువుకోమనేది, పంచాంగం లేని బతుకు వేస్ట్. కానీ పంచాంగం చూడటం వరకే రాదు, అంచేత మీరు పంచాంగం కూడా చూడటం నేర్చుకోవాలి. కొంచెం అదే అవగాహన చేసుకోండి. అంతకంటే పెద్ద నేర్చుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఒకసారి మీరు ఎలా నేర్చుకోవాలో అర్థమైపోతే ప్రతిరోజు తప్పట్లే, అంతకంటే ఏం లేదు. నవరాత్రులలో, గాయత్రి నవరాత్రులలో రాబోయేటటువంటి రోజులలో మొత్తము మన విద్యా విధానం మార్చాలి. మారుతుంది అన్నానా నేను? మారుతుంది అనలేను. నేను ఎవరు మారుస్తారు? దేశ్ కి రక్షా కౌన్ కరేగా, అంతే కదా. అంచేత దేశాన్ని ఎవడు రక్షిస్తాడు అంటే నువ్వు సంకల్పం తీసుకుంటే రక్షిస్తావు. నువ్వు సంకల్పం తీసుకోలేదు, ఇలాగే ఉంటుంది. అంచేత ఈ విద్యా విధానం మార్చేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలలో గాయత్రి నవరాత్రులు చాలా ప్రముఖ పాత్ర వహించాలి, వహిస్తాయి కాదు. ఏంటి ఎప్పుడు వహిస్తుంది మీకు అర్థమవుతే? ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు లైఫ్ అంటే ఏంటో, ఎలా జీవించాలో. అంచేత మొట్టమొదట మనం మనకి అవగాహన అవ్వాలి, ఇతరులకి చెప్పడానికి కాదు. ఈనాటి విద్యా వ్యవస్థ బానిసత్వపు విద్యా వ్యవస్థ, అడుక్కు తినేటటువంటి విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ ఉండకూడదు, దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళు, స్వాతంత్ర సంగ్రామము కూలి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, పొలిటీషియన్స్ పార్టిసిపేట్ చేశారు, లాయర్స్ పార్టిసిపేట్ చేశారు, స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, చిన్నపిల్లలు. ఇందిరాగాంధీ అప్పుడు చాలా చిన్నపిల్ల, దేనికి లీడర్ ఆవిడ? వానర సైన్యానికి. చిన్నపిల్లలు పార్టిసిపేట్ చేశారు. కానీ ఈనాడు ఎంత దుస్థితి ఏర్పడింది అంటే, మనుషులు జపం చేస్తారు, ఎందుకు జపం చేస్తారో తెలియదు. మనుషులు ధ్యానం చేస్తారు, ఎందుకు ధ్యానం చేస్తున్నారో తెలియదు. మనుషులు పూజలు చేస్తున్నారు, ఎందుకు పూజలు చేస్తున్నారో తెలియదు. మనుషులు దేవాలయాలకు వెళ్తారు, ఎందుకు దేవాలయాలకు వెళ్తారో తెలియదు. మరి వీటన్నిటినీ సవరించాలి. వీటన్నిటినీ సవరించడానికి కావలసినటువంటి విద్య మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ముందు అది అర్థం అవ్వాలి. రెండోది ఏం అర్థం అవ్వాలి? భగవంతుడి దగ్గరికి, ఈ సాధనల దగ్గరికి మనం అడుక్కోవటానికి వెళ్ళటం లేదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. భగవంతుడి దగ్గరికి వెళ్లి కోరికలు కోరే వాళ్ళందరూ కూడా రాక్షసులే. ఋషులు రాక్షసులు, పురాణాలు మనం చదువుతున్నాం కదా. తపస్సులు ఇద్దరూ చేశారు, రాక్షసులు తపస్సు చేశారు, ఋషులు తపస్సు చేశారు. కానీ తపస్సు యొక్క ఫలితము వచ్చేంత వరకు తపస్సు చేస్తూనే ఉన్నారు ఇద్దరు కూడా, మధ్యలో ఆపలేదు. అర్థమైనా ఏం చెప్పాను? తపస్సు చేయాలి, మీరు తపస్సు ఎలా చేయాలో మీకు తెలియాలి, ప్లస్ తపస్సు ఎంతవరకు చేయాలి, రిజల్ట్ వచ్చేంత వరకు చేయాలి. అంతేత ఏ రిజల్ట్ ఎలా వస్తుందో కూడా ఈ కాలం పూజలు చేస్తున్న వాళ్ళకి, ధ్యానాలు చేస్తున్న వాళ్ళకి, తపాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, అనుష్ఠానాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, యంత్ర విద్యను ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళకి, యజ్ఞాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు మొదలెట్టాలో తెలియదు, ఎప్పుడు క్లోజ్ చేయాలో తెలియదు. చాలా సార్లు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చి ఇంకో రెండు ఆహుతులతో ఫలితం రాబోతోంది ఉన్నప్పుడు ఆపేసిన అనేక యజ్ఞాలు చూశాను నేను. పెద్ద పెద్ద యజ్ఞాలే, చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు. ఎందుకంటే చేస్తున్న వాడికి తెలీదు, వాడికి ఏదో నాలుగు మంత్రాలు వచ్చు, నాలుగు కర్మకాండలు వచ్చు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు వాదించటానికి. అతనికి తెలుసా ఈ కథ? నేను ఎవరికైనా ఏ కథ చెప్పబోతున్నాను? నేను రామకృష్ణ పరమహంస దగ్గరికి వాదించటానికి ఒక వ్యక్తి వచ్చాడు, తెలుసా ఈ కథ మీకు? వినండి. అయితే ఒకడికి చాలా పెద్ద పేరు ఉంది, వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాదనలో ఖచ్చితంగా గెలుస్తాడు అని. సరస్వతీదేవి కటాక్షం ఉంది వాడికి, అందరికీ తెలుసుది, సరస్వతి ఉపాసకుడు, దానివల్ల అతనితో ఎవడు కూడా వాదనలో గెలవలేడు అని. వాడు రాగానే రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, పెద్ద గొంతుకతో ఆర్చాడు, ఏదో జయ మహాకాళి అని ఏదో. వాడు ఇంకా పెద్ద గొంతుకతో ఆర్చాడు, అప్పుడు వీణ ఇంకా పెద్ద గొంతు చేశారు. అంటే అక్కడ వాయిస్ టెస్ట్ అనమాట, డెసిబెల్ టెస్ట్, ఎవడి గొంతుకు పెద్దది. ఇప్పుడు మిమ్మల్ని ప్రేరణా గీత్ పాడడం అనేది ఆ లెవెల్లో, అది అర్థమైందా? ఎవరి గొంతుకు పెద్దది, మైక్ గొంతుకు పెద్దదా, మీ యొక్క సామూహిక గొంతుకు పెద్దదా అని. చివరికి రామకృష్ణ పరమహంస అంత ఎక్కువ స్థాయిలో వాడు ఆరవలేకపోయాడు, అదేదో మంత్రం కోటమిప్పించుకున్నాడు. అదేంటి, వాడు వాదించాడు కదా ఎవరితోనూ, మరి వాడిని మీరు ఎలా ఓడించారు? గొంతుకు పెద్ద చేస్తే ఆర్గ్యుమెంట్లో ఎవరు గెలుస్తారు? అంతే. అంచేత మీకు తెలిసినటువంటి పండితునికి ఏదో వచ్చును అనుకోకండి, మీరు ఖచ్చితంగా వాడికి రాదు. వస్తే వాడు మీ జోలికి రాడు, మీరు వాడి వెంటబడాలి. మీరు చాలా జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో ఏ గురువైనా మీ దగ్గరికి వస్తే, మనకు అర్హత లేదని తెలుసు, మన దగ్గరికి గురువు వస్తే గురువుకి మనం బరువు తప్ప. గురువుకి మనం బరువు తప్ప గురువుకి మనమే హెల్ప్ చేయగలం. ఇంచేత రామకృష్ణ పరమహంస శక్తిపాతం ఎవరికి చేశాడు? వివేకానందయ్య చేశాడు, మిగతా వాళ్ళకి చేయలేదు. ఇంచేత మాట్లాడితే శక్తిపాతం చేసేటటువంటి గురువులు ఉన్నారనుకోండి, నాకే అభ్యంతరం లేదు వాళ్ళు వాళ్ళ డబ్బును వాళ్ళు వినియోగించుకుంటే, కానీ డబ్బున్న వాడు ఎవడు ఉచితంగా పంచిపెట్టాడు అన్న సంగతి గుర్తుంచుకోండి. పంచిపెట్టాడంటే వాడు మహామూర్ఖుడై ఉంటాడు అందులో మళ్ళాంటి వాళ్ళకి. నువ్వు ఏం చేయగలవు గురువుకి హెల్ప్? వాడికి గుదిబండలాగా నువ్వు ఉండగలవు తప్ప. ఇంచేత కేవలము శాస్త్రాల గురించి, పుస్తకాల గురించి గొంతుగా పెంచి మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉందని అనుకోవద్దు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడగలిగితే వాడు మీతో వాదించరు. తిలకాష్ట మహిష బంధనం అనేటటువంటి కథ విన్నారా మీరు? ఎప్పుడైనా పేరు విన్నారా? ఎవరిదది వినని వాళ్ళు ఎవరు? తిలకాష్ట మహిష బంధనం అని ఇలాంటి ఒక పండితుడు వచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క సభకి. ఎలాంటి పండితుడు? ఇందాక రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడని చెప్పానే అలాంటి పండితుడే ఆవిడ, వాదించే పండితుడు. కరెక్టే చెప్పింది తను, వాదించే పండితుడు కరెక్ట్ వర్డ్ అది. వాళ్ళకేం రాదు, వాదించటమే వచ్చి వాళ్ళకి, గొంతుక పెద్ద చేస్తారు. అంచేత శ్రీకృష్ణ దేవరాయలు యొక్క సభకి ఇలాగే ఏంటంటారు, చేతిక కంకణ అనేదో పేరుంది, పెద్ద పెద్ద పేరు నాకు తెలియదు, అవంతా గండపండి రాదు, అవంతా వేసుకుని వచ్చారు. వచ్చి ఎక్కడా నేను ఓడిపోలేదండి, మరి మీ ఏంటంటే కోర్ట్ అంటే మీ సభలో నాతో వాదించే మనగాడు ఎవడైనా ఉంటే రమ్మనండి ఇలా అన్నాడు. ఏం చూపించాడు? సరే ఎవడు మాట్లాడలేదు. ముందుగా వచ్చిన కూడా అంటే రాయల వారికి అదేంటి మన సభలో ఎవరూ లేరా వాదించేవాళ్ళు అంటే తెనాలి రామకృష్ణ అన్నాడు నేను వాదిస్తాను. అదేంటయ్యా మరి ముందెందు చెప్పాలంటే ఇంతమంది మహాపండితులు ఉంటే నేను వేస్తే బాగుండదని. కానీ నాకు అర్థమైపోయింది, ఈ పండితులకు అర్థమైపోయింది, అంత పెద్ద పెద్ద హేమహేమిలు వీడితో వాదించక్కర్లేదు, నాలాంటి బచ్చ వీడితే వాదిస్తే చాలు అంటే ఇమ్మీడియట్ గా వాడి గుండెల్లో రాయబడింది. ఎవడి గుండెల్లో? వచ్చిన వాడికి. ఇంకే అంటే వాడికి అప్పుడే డౌట్ ఇచ్చింది. అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల సభలో మహామహా పండితులు ఉన్నారు, కానీ వాళ్లలో చాలా చిన్నవాడు నాతో వాదించడానికి వస్తున్నాడు అంటేనే సరే అవుతే ఏ పుస్తకము అవుతే రేపు పొద్దున్న నేను చెప్తాను పుస్తకం పేరు. అంతేకాదు ఇప్పుడు ఎలక్యూషన్స్ ఆ కాంపిటీషన్ లో కూడా 5 నిమిషాల ముందు 2 నిమిషాల ముందు సబ్జెక్ట్ చెప్తారు కదా. అంచేత తెనాలి రామకృష్ణ అన్నాడు, మీరు పుస్తకం పేరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని. ముందు వాడి బుర్రలో ఏం నాటాడు? ముందు భయం నాటాడు. రెండు, నాకు చాలా తక్కువ తెలుసు. చాలా పండితులు ఉన్నారు ఇక్కడ, వాళ్లలో నాకు చాలా తక్కువ తెలుసు అని. అంచేత ఇప్పుడు పుస్తకం సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు తను సెలెక్ట్ చేయలేదు తెనాలి రామకృష్ణ. ముందు తనకి నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం మీద వాదిస్తాను అంటే వీడు మహాపండితుడు కదా, అంచేత ఖచ్చితంగా వీడు నాకంటే తక్కువే చదివి ఉంటాడు. అంచేత వీడు చదివిన ఏ పుస్తకమైనా నేను వాదించేయగలను కదా, నువ్వే సెలెక్ట్ చేసుకోను ఆయన అన్నాడు. అయితే రేపు చెప్తానండి నేను చదివే పుస్తకం పేరు, దాని మీద వాదిద్దాం అన్నాడు. సరే రెండో రోజు మీటింగ్ అయింది, ఓ పెద్ద పుస్తకం. ఈ పుస్తకం పేరేంటి అని అడిగాడు. సరే చెప్తాను ఉండండి కూర్చున్నా ముందు స్థిమితంగా అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు వాదం చేయడానికి, పుస్తకం మధ్యన పెట్టారు. ఇప్పుడు నేను పుస్తకం పేరు చెప్తున్నానండి, ముందు మీరు ప్రశ్నలు అడగండి ఈ పుస్తకం మీద, నేను జవాబు చెప్తాను. ఎవరు ప్రశ్నలు అడగాలి? ఆ పండితుడు అడగాలి తెనాలి రామకృష్ణని. దాని తర్వాత తెనాలి రామకృష్ణ ఆ పుస్తకం మీద వాళ్ళని అడుగుతాం, దాన్ని బట్టి వాదోపవాదాల్లో ఎవరు గెలుస్తారో చెప్తాం అన్నాడు. సరే ఈ పుస్తకం పేరేంటి ఇప్పుడైనా చెప్పు నాయన అని వాడికి టెన్షన్ వచ్చేస్తుంది. తిలకాష్ట మహిషబంధనం ఈ పుస్తకం పేరు, దీని మీద మీరు ఏ ప్రశ్న అయినా అడగండి నేను చెప్పేస్తాను అన్నాడు. ఆయన ఎప్పుడైనా పుస్తకం పేరు వింటేగా 90% పండితులు చెప్పే రిఫరెన్సులు అన్ని అబద్దాలే. 90% వాళ్ళేం చదవరు ఆ పుస్తకాలు. నా కాశీలో కదా నేనున్నాను, పండితుల మధ్యనే పెరిగాను కదా, అందుకే పండితుల యొక్క కీలకాలనే తెలుసు. వాళ్ళు తిలకాష్ట మహిషబంధనం నుంచి నేను చెప్తున్నాను అన్నాడు అనుకోండి, మీకు తెలుసా ఆ పుస్తకం? ఈసారి ఎప్పుడైనా ఏదైనా స్పీచ్కి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ మీరు రిఫరెన్స్ చేసి చూడండి, 90% ఉండదు అది. ఇంతకీ ఏంటది, తిలకాష్ట మహిషబంధనం అనేటటువంటి పుస్తకంతో నేను వాదిస్తాను అన్నాడు. సరే వాడు ఓటమి ఒప్పేసుకున్నాడు, ఇందుకులే పేరే తెలియదు నాకు. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక రాయల వారు అడిగాడు, నువ్వేం అనుకోకు రామకృష్ణ, నాకు తెలియదు ఆ పుస్తకం, నేను ఎప్పుడు వినలేదు ఆ పుస్తకం పేరు, మరి నువ్వు ఎక్కడ సంపాదించావు ఆ పుస్తకాన్ని, నువ్వు ఎప్పుడు చదివావు అన్నాడు. అప్పుడు రాయల వారు ఎప్పుడైతే ఈ మాట అన్నారు, మిగతా పండితులు కూడా నోరు విప్పారు మేము వినలేదని, లేకపోతే వాళ్ళు నోరు మూసుకుని ఉండేవాళ్ళు. అంటే అప్పుడు చెప్పాడు అది ఏమీ కాదు, మహిష అంటే ఏంటి దున్నపోతు, కాస్త అంటే కర్ర, తిలకాష్ట భైష బంధనం అంటే ఏంటి అంటే కట్టేది, అది నేను కాగితంలో దుమ్మ జుట్టి పెట్టాను, మరి అంతే కదా తిలకాష్ట మహిషబంధనం అంతే అన్నాడు. పాండిత్యం జోలికి దయచేసి వెళ్ళవద్దు, నేను మిగతా పండితుల గురించి నేనే మాట్లాడటం లేదు, నాకు వాళ్లతో నేను వాళ్ళ జోలికి వెళ్ళను, నా అదృష్టం బాగుంది వాళ్ళు ఖచ్చితంగా నా జోలికి రారు, వస్తే మాత్రం నా దగ్గర ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. తెనాలి రామకృష్ణ దగ్గర అయితే తిలకాష్ట మహిషబంధనం ఒకటే ఉంది, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు వాళ్ళ ముందు పడేస్తాను, ఇంకా వాళ్ళు పిక్కోవాలి ఇది. అంచేత ముందు ఇది అర్థం చేసుకోండి, మీరు పాండిత్యం కాదు కావాల్సింది. కావాల్సింది ఏంటంటే యూటిలిటీ, పనికి వచ్చేటటువంటి విద్య. మీరు జపం చేశారు, ఆ జపం మీకు దేనికి పనికి వస్తుంది? ఎందుకు అందరూ జపం మానేస్తున్నారు? ఎందుకంటే అది పనికిరాదు కనుక. దాని యొక్క ఉపయోగం ఏది మీకు తెలియటం లేదు కనుక. నేను తప్పువాడు వాడే, నేను పనికి రాదు అనేది కాదు, చాలా పనికి వస్తుంది అది, కానీ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. ధ్యానము ఎలా చేయాలో తెలియదు, చేసేస్తూ ఉంటారు. యజ్ఞాలు చేసేస్తూ ఉంటారు. కానీ అనేక సార్లు నేను ఈ విషయం గురించి చెప్తూ ఉంటాను, సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వద్ధం మేషవో స్త్రిష్ట కామధు. మీ కోరికలు తీరాలి అంటే యజ్ఞం చేయవలసిందే. ఎలాంటి యజ్ఞం చేయాలి? సహయజ్ఞ ప్రజా సృష్ట, నీతో పాటే పుట్టింది యజ్ఞము. అసలు ఆ మాట ఎవడో వినిపించుకోడే, సంవత్సరాలు బట్టి నేను వాగుతున్నాను. నేను నువ్వు చేయవలసినటువంటి యజ్ఞము నీతో పాటే పుట్టింది. ఆ యజ్ఞాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ కోరికలు తీరుతాయి. ఏషవో స్పిష్ట కామధు, నీ కోరికలన్నీ పితుక్కోవచ్చు నువ్వు. కానీ ఏ యజ్ఞాన్ని చేస్తే? నీతో పాటు పుట్టిన యజ్ఞాన్ని చేస్తే. దాన్ని పట్టించుకో. ఆ యజ్ఞాన్ని నాకు తెలిసి నలుగురు మాత్రమే ప్రపంచానికి అందజేశారు. నలుగురే నాకు తెలిసి, నాకు తెలిసిన విద్య చాలా తక్కువ. నేను చదివిన ఆ నాలుగు పుస్తకాలే కనుక ఆ నలుగురే చెప్పేదేమో. అందులో చాలా స్పష్టంగా ఈనాటి దేశ కాలానికి ఉపయోగపడేటటువంటి రీతిలో యజ్ఞ విధానాన్ని అందించినటువంటి గురుదేవులు పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య. ఎందుకంటే ఈనాటి పరిస్థితుల్లో మనం ఎలా చేసుకోవాలో చెప్పాడు ఆయన. మా తాతగారు ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఆయన పల్లెటూరికి మొట్టమొదటిసారి రేడియో తీసుకొచ్చారట, జనరేటర్ మీద ఆపరేట్ చేశారట. హిట్లర్ స్పీచ్ వస్తూ ఉంటే అందరూ గుమ్మగుడి వినేవారట. హిట్లర్ భాష అడిగి రాదు, జర్మనీ భాష. కానీ హిట్లర్ మాట్లాడుతుంటే చిన్నపిల్లలు ఏడుపు ఆపేసేవారట. ఆ శక్తి ఎలా ఉండేది, హిట్లర్ యొక్క వాక్కు యొక్క శక్తి. మామూలు వ్యక్తి ఏం కాదు అది, ఫస్ట్ వరల్డ్ వార్ కాదు, సారీ సెకండ్ వరల్డ్ వార్. అప్పుడు అది ఎంత ఉండేది ఆ రేడియో, గదిలో పెట్టడానికి తలుపులు పట్టక, అది కూడా పాతకాల పిల్లల్లో, చిన్న తలుపులు కాదుగా పాత పడే పట్టక, ఇంటి వరండా బయట పెట్టారట. దాన్ని ఆపరేట్ చేయడానికి జనరేటర్ మూడు రోడ్లు అవతల పెట్టారట వాళ్ళు, ఆ సౌండ్ డిస్టర్బ్ కాకుండా ఉండటానికి. సరే పెట్టుకుని వినేవారు. ఇప్పుడు ఎంత ఉంటుంది? చిప్ ఉంటే చాలు, అసలు మైక్రో చిప్ ఉంటే చాలు. టెక్నాలజీ మాత్రం అదే, రేడియో టెక్నాలజీ ఏమీ మారలేదు, అది గుర్తుంచుకోండి. సైజు మారిందంతే, మైక్రో నుంచి మైక్రోకి వెళ్ళింది అంతే. సైజు మారింది తప్ప టెక్నాలజీ ఏమీ మారలేదు, సర్కిట్ డయాగ్రామ్ ఏం మారలేదు. సైంటిస్ట్ గా నేను చెప్తున్నాను, నేను ఇది తిలకాష్ట మహేషబంధనం కాదు. అంచేత పూర్వకాలంలో ఋషులు చేసేటటువంటి యజ్ఞానికి ఈనాటి యజ్ఞానికి ఖచ్చితంగా అంత తేడా ఉంటుంది. అంచేత పూర్వకాలంలో యజ్ఞం చేసినట్టే చేస్తాం అనేటటువంటి వాడు పరమ మూర్ఖుడు. ఆ మూర్ఖత్వాన్ని రైట్ అని నమ్మి అదే విధంగా యజ్ఞం చేయాలి. ఏంటి ఒక యజ్ఞం చేయాలి, ఏంటది? మంధనం అరణి. పూర్వకాలంలో అది తప్ప ఇంకో దారి లేదు. ఇప్పుడు ఒక అగ్గిపుల్ల గీస్తే కావలసినంత మంట కాదండి, దానికి చాలా కారణాలు ఉన్నాయండి, వేద మంత్రాలు ఉన్నాయండి. ఉన్నాయబ్బా అప్పుడు మంత్రాలు, నేను కాదంటలే, వేద మంత్రాలు ఉన్నాయి. అరణి మంధంతోనే చెయ్యాలి మీరు. ఎప్పుడు అడవిలో ఇంకో దారి ఏవైనా ఉందా అడవిలో ఆ కాలంలో? లేకపోతే అదేంటది, చెక్కుముకిరాయి. దాన్ని పట్టుకుని మూర్ఖంగా మీరు అలాగే చేస్తా ఉంటే ఐ డోంట్ మైండ్. మేము మా తాతగారి దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద రేడియో రిసీవర్లోనే, ఆ వాల్వ్స్ ఉన్నటువంటి రేడియోలోనే, మళ్ళీ అక్కడెక్కడో మూడు రోడ్లు అవతల కానీ జనరేటర్ పెడితే తప్ప సౌండ్ మీకు వినిపించదు, లేకపోతే జనరేటర్ సౌండే వినిపిస్తుంది. మేము అలాగే యజ్ఞం చేసుకుంటామండి అంటే చేసుకోండి. కానీ కొంచెం బుర్ర ఇచ్చాడు దేవుడు. తెలివితేటలు ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా. గాయత్రి అనేది బుద్ధిదాయకమైనటువంటి మంత్రం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, గాయత్రి యొక్క 7వ రోజులో ఉన్నాం. గాయత్రి నవరాత్రుల యొక్క 7వ రోజు వ్యవస్థకి సంబంధించినటువంటి రోజు, ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రోజు. తెలుసు కదా అది సూర్యకిరణాలలో. అంచేత మీ బుద్ధిని ఆర్గనైజ్ చేసుకోండి. ఎవరు ఏమి చెప్తే గుడ్డిగా నమ్మేకండి, వాడు ఎంత గొప్పవాడైనా అదే మాట నాకు వర్తిస్తుంది. నేను చెప్పింది మీరు నమ్మక్కర్లే, మీ బుద్ధి ఉపయోగించండి. చెప్పింది ఏమైనా కరెక్టే ఉందా, చెప్పింది ఏదైనా సబూగా ఉందా, లాజికే కదా, కామన్ సెన్సే కదా అక్కడ కావాల్సింది సైన్స్ లో. అందుకే సైంటిఫిక్ రిలీజియన్ అంటున్నాం దీన్ని. శ్రద్ధ, నమ్మకము, గుడ్డిగా నమ్మై ఈ మాటలు ఇంక ఇప్పుడు ఉపయోగపడవు. అంచేత నువ్వు నమ్మాల్సిందే అనే అసలు ఆ గురువు దగ్గరికి వెళ్ళకండి. మీరు సేఫ్ గా ఉంటారు మీరు. కానీ మీరు వెళ్తానంటే నేనేం చెప్పను, నేను అడ్డు తగలను. కానీ నమ్మకం కాదు కావాల్సింది, వివరణ కరెక్ట్ గా ఉందా, ఎందుకు ఈ పని చేయమంటున్నాడు. ఆ విధమైనటువంటి వ్యవస్థ నలుగురు తయారు చేశారు అని చెప్పాను నేను యజ్ఞానికి. అది చెప్తావు కదా, ఇది చెప్పాను నేను. ఇదే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, నాకు నచ్చినది, నాకు అవగాహన అయినది, ఈ దేశకాల పరిస్థితుల్లో చాలా స్పష్టంగా యజ్ఞ విధానాన్ని యజ్ఞాన్ని కాదు, ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. యజ్ఞ విధానం నీకు అలవాటు అయిపోతే నీకు కావాల్సిన మాడిఫికేషన్ చేసుకోవచ్చు. నువ్వు టెక్నిక్ తెలిసిపోయాక ఏం చెయ్యాలో వీలు బట్టి ఇంటి దగ్గర మార్చుకుంటాం మనం. నువ్వు మార్చుకోలేకపోయావు అనుకో, అంటే అర్థం ఏంటి, నీకు విధానం అర్థం కాలేదు, బండ గుర్తులున్నాయి. బండ గుర్తులు కాదు, శ్రీనాథ శర్మ ఆచార్య అందజేసింది యజ్ఞ విధానాన్ని అందజేశాడు. అది ఒక మానవజాతి చరిత్రలోనే రాబోయేటటువంటి రోజుల్లో ఒక ఇంగ్లీష్ ఏమంటారు మైల్ స్టోన్ అంటాం. అంతేంటి అంటే తెలుగులో కూడా అదే అర్థం, ఇట్ విల్ బి ఏ మైల్ స్టోన్ అని. అంటే అర్థం ఏంటి, అది తరతరాలుగా ఆ యుగ యుగాలుగా గుర్తుండిపోతుంది. దానికి అర్థం ఏదైనా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు అదేంటో, కానీ తర్వాత తర్వాత ఎప్పుడైతే మనుష్యులకి ఈ సహయజ్ఞ అనేటటువంటి మాట అర్థమవుతుందో, సహయజ్ఞ అంటే ఏంటి, ఆ యజ్ఞ విధానము మీతో పాటే పుట్టింది, మీరు అది అర్థం చేసుకోండి. అదే విధానం, ఆ టెక్నాలజీ ఏంటి అంటే మీతో పాటే పుట్టింది. అది ఎన్నిసార్లు చెప్తున్నా కూడా దాని మీద మనస్సులకి దృష్టి వెళ్ళటం లేదు. దాని మీద మనస్సుకి దృష్టి వెళ్తే ఇది మీరు చాలా జాగ్రత్తగా బుర్రకెక్కించుకోండి. ఇది ఎందుకు బుర్రకెక్కించుకోమని చెప్తున్నాను ఈనాడు క్లాసెస్ లో. రాబోయే సంవత్సరం లోపల నేను ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాను. నేను ఏంటి ఆ కార్యక్రమాన్ని చేపట్టుందండి, మన గురు పరంపరలో ఉన్నటువంటి గురుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించి మీ ద్వారా ప్రపంచానికి దాన్ని అందజేయాలి అని. అంటే థియోసాఫికల్ సొసైటీని మళ్ళీ యాక్టివేట్ చేయాలి, అరవింద సొసైటీని మళ్ళీ యాక్టివేట్ చేయాలి, లాహరి మహాశయ శ్రీరామ శర్మ ఆచార్య వీటిని యాక్టివేట్ చేయాలి. వీటి ద్వారా మిగతా అన్ని సంస్థలనే యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే ఏ సంస్థలో కూడా ఆధ్యాత్మిక విద్య మాత్రం బోధింపబట్టలే. ఏం బోధింపబడుతోంది, నువ్వు ధ్యానం చేసుకుని నీ రోగాలు తగ్గుతాయి. నిన్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఈ ధ్యానం గురించి, వాళ్ళమ్మందిట నేనెందుకు అయ్యా ధ్యానం నేర్చుకోవటం, నాకేం రోగాలు లేవు గాని. అంటే ధ్యానం ఎందుకు చేయాలి, రోగాలుంటేనే. అంత నీచమైనటువంటి స్థితికి అనేక సంస్థలు ధ్యానాన్ని దిగదార్చాయి. మరి దిగజారిస్తే కూర్చుంటే, ఇందాక నేను అడిగినట్టే దేశ రక్షా కౌన్ కరేగా అన్నట్టే, మరి ఆ ఆధ్యాత్మిక విద్యను మనకి తెలిసినది, మనమేదో మహాపండితులము, మనకేదో అర్థమైపోయిందని కాదు. కానీ ఆ పుస్తకాలు చదివాం మనం, వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థమైనప్పుడు ఇంత తప్పు దోవలో వెళ్ళిపోతూ ఉంటే మొత్తం ఆధ్యాత్మికత చూస్తూ కూర్చోకూడదు అనే సంకల్పంతో రేపు జూలై 1వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తము ఎలా స్టార్ట్ అవుతాయి, ఏం స్టార్ట్ అవుతాయి అన్నది మాత్రం తర్వాత చెప్తారు మీకు. ఇప్పుడు అది నేను చెప్తూ కూర్చుంటే ఈ గాయత్రి సాధనకి సంబంధించినటువంటి క్లాస్ నేను పూర్తి చేయలేను. అంచేత యజ్ఞ టెక్నాలజీ విధానము సహయజ్ఞతో లింక్ చేసింది శ్రీరామశర్మ ఆచార్య మాత్రమే అన్ను నేను. నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగింది శ్రీరామశర్మ ఆచార్య. మిగతా గురువులు కూడా చెప్పారేమో. దానికంటే ముందు దయానంద సరస్వతి బాగా అవస్థపడ్డాడు యజ్ఞ విద్యను అవగాహన చేయటానికి. కానీ యజ్ఞ విధానాన్ని సవ్యంగా అవగాహన చేసుకొని చెప్పలేకపోయాడు. చేత కాలేదంటలే నేను. దేశకాల పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి కదా. కానీ దయానంద సరస్వతి చెప్పినటువంటి యజ్ఞ విధానాన్ని శ్రీరామ శర్మ ఆచార్య పూర్తిగా డిట్టోటి డిట్టో ఉపయోగించుకున్నాడు. విధానాన్ని మార్చాడు, కర్మకాండాన్ని మార్చలేదు. తేడా అర్థమైందా మీకు చెప్తున్నది, తర్వాత మీరు డిస్కస్ చేసుకోండి. కర్మకాండాన్ని మార్చలేదు, విధానాన్ని మార్చాడు. ఎవరు? యజ్ఞ విధానాన్ని. ఎందుకండి యజ్ఞం గురించే మాట్లాడుతున్నాం? ఇంకేంటే యజ్ఞము సహయజ్ఞము యజ్ఞ విధానం మీకు తెలియకపోతే మీ ఏ కోరిక తీరదు, ఏ కోరిక తీరదు. ఆఖరి సినిమా చూడాలనేటువంటి కోరిక కూడా తీరదు, గాలి పీల్చుకోవాలి అనేటటువంటి కోరిక కూడా తీరదు. అసలు ఏ కోరిక మీది జరగాలన్నా తీరటం అనేది అన్నాను నేను. ఏ కోరికైనా ఫ్రక్టిఫై అవ్వాలి అంటే, అంటే అర్థమైనా ఏం చెప్తున్నాను, కోరిక తీరటం అంటే నేను ఒక కోరిక అవ్వాలి కదా. అది అవ్వాలన్నా కూడా మీకు యజ్ఞ విధానం తెలియాలి, సహయజ్ఞ విధానం తెలియాలి. దానికంటే ముందు, ఎవరికంటే ముందు? దయానంద సరస్వతి కంటే ముందు ఇంకో ఇద్దరు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళిద్దరు కూడా దానికి ఆధ్యాత్మికత రంగు ఇవ్వలేదు, దానికి ఒక స్పిరిచువల్ కలర్ ఇవ్వలేదు. దానికి ఒకడేమో పొలిటికల్ కలర్ ఇచ్చాడు, ఇంకో అతను బిజినెస్ కలర్ ఇచ్చాడు. అవి రెండు మీరు క్వశ్చన్ మార్క్ వదలండి. ఇంకంటే కరెక్ట్ గా లేనటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవటం అనవసరం. కానీ ఇవన్నీ కూడా యజ్ఞ ప్రక్రియలే. ఈ గాయత్రి సాధన ఉపాసనా శిబిరంలో ఈ నవరాత్రులలో మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మీరు శ్వాసను ఉపయోగించుకోలేకపోతే జీవితంలో మీకు సక్సెస్ రాదు. ఆధ్యాత్మికత మొత్తము కూడా శ్వాస మీద ఆధారపడి ఉన్నది, ఫండమెంటల్ అది. శ్వాసను ఉపయోగించుకోవటం ఎంత కష్టమో ఈ క్లాస్ మొదలెట్టే ముందే ఒక వ్యక్తి నన్ను కలిసి చెప్పాడు, సహజంగా శ్వాస పీల్చుకోవటం చాలా కష్టం అని. చాలా కష్టం అంతేత నేను ఆయనకి చెప్పాను, అది చాలా కష్టం కనుక దాన్ని తపస్సన్నానయ్యా బాబు. నేను నువ్వు పిల్లి ముగ్గలయ్యొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ నువ్వు న్యాచురల్ గా ఉండలేవు. న్యాచురల్ గా ఉండలేకపోతే నీకు ఆధ్యాత్మికత రాదు. అందుకే సమాధి స్థితిలో సహజ సమాధి సర్వోత్కృష్టమైనటువంటి సమాధి. సహజ సమాధి నుంచి అసలు ఎప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు. 27 రకాల సమాధులున్నాయి. 27 రకాల సమాధుల్లో మిగతా అన్ని సమాధుల్లో, మిగతా 26 సమాధుల నుంచి నువ్వు ఎప్పుడప్పుడు బయటికి రావాల్సిందే. కంటిన్యూస్ గా 24 అవర్స్ నువ్వు సమాధి స్థితిలో ఉండలేవు. కానీ సహజ సమాధి స్థితిలో నువ్వు 24 గంటలు ఉంటావు. చాలా అర్థమవుతుంది కదా. దానికి ఆధారం శ్వాస మాత్రమే. ఇంకో విధానంగా మీరు సమాధి స్థితిలోకి వెళ్లలేరు, అసంభవం. అది గుర్తుంచుకోండి. కొన్ని విషయాలు మీకు నచ్చినా నచ్చకపోయినా మనం చేయగలిగేది ఏం లేదు. మీరు అలా చేస్తేనే మీరు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించగలరు. లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకోకండి. అందుకే గాయత్రి మంత్రాన్ని, అజప గాయత్రి మంత్రము సోహం సాధన శ్వాసకు సంబంధించినటువంటి సాధనే. ఉచ్చ స్థాయిలలో 5 రకాలైనటువంటి ఉచ్చ స్థర గాయత్రి సాధనలలో చాలా ముఖ్యమైనది, 5 కూడా చాలా ముఖ్యమైనది సోహం సాధన. సోహం అంటే సోహం అంటూ కూర్చుంటారు, అది జపం అవుతుంది. అది సోహం అంటే లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటకి వెళ్తున్నటువంటి శ్వాసను మీరు నిరంతరము గమనించుకోగలిగితే అది సహజ సమాధి అవుతుంది. ఏ క్షణము కూడా మీకు ఏమరపాటు ఉండకూడదు. అందుకే యోగం గురించి, ఈ శ్వాస విజ్ఞానం గురించి చెప్తూ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నీ యోగం ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే నిద్రలో కూడా నువ్వు నీ శ్వాసను గమనించుకోగలగాలి. మెలకుగానే నువ్వు నీ శ్వాసను గమనించుకోలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడు శ్వాసను గమనించుకోగలవు, నువ్వు ప్రాణాయామం పోజులోకి వెళ్తే. సహజ శ్వాసను గమనించటం నేర్చుకోవటం తపస్సు. అంటే నాతో చాలా మంది ఏం చెప్తారో తెలుసా, మేము పని చేసుకుంటూ గమనిస్తున్నామండి అని. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, అసంభవం, అది చేయలేరు. మనస్సు ఎప్పుడు ఒక పని చేయగలదు. ఒకసారి మనస్సు యొక్క వీక్ పాయింట్ ఇది, పని చేస్తూ ఉంటే శ్వాస మీద దృష్టి ఉంచుకోలేవు. శ్వాస మీద దృష్టి ఉంటే చేత మిమ్మల్ని మీరు మోసుకుంటుంది. ఇంకో రకమైనటువంటి వ్యక్తులు నాకు తటిస్తుంటూ ఉంటారు, ఈ సాధన మొదలెట్టినప్పుడు, ఈ ధ్యానం మొదలెట్టినప్పుడు, మాస్టారు నాకు అది కనిపించింది, నాకు ఇది కనిపించింది, నాకు శ్రీరామ శర్మ ఆచార్య కనిపించారు, నాకు గాయత్రి మాత కనిపించారు. చాలా సంతోషం. నిజంగా నీకు గాయత్రి మాత కనిపిస్తే నువ్వు ఇక్కడ ఉండవు. ఎక్కడుండవు? ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని వదిలేసేట్టు వెళ్ళిపోతావు. వెళ్ళలేకపోయాము అంటే అది అర్థం ఏంటి, నకిలీ గాయత్రి మాత. అంచేత ఇది చాలా జాగ్రత్తగా మీ భ్రమలోంచి మీరు బయటకు రండి. మీకు మంచిది చూశారు, చాలా ఆనందం, అందులో తప్పేం లేదు. మీ దృష్టి, మీరు చూసిన దాన్ని నేను కించపరచటం లేదు, కానీ మీరు ఆ భ్రమలోంచి బయటకు రావాలి. ఒకసారి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత మళ్లీ నీకు ఈ భౌతికమైనటువంటి జగత్తులోకి నువ్వు రాగలిగావు అంటే అది ఖచ్చితంగా తప్పే. నా కడుపు నిండిపోయిందండి కానీ ఆకలేస్తోంది అన్నాడు అనుకోండి ఎవడైనా, ఎంత పిచ్చిగా ఉంటుందో. భగవద్ దర్శనం అయిన తర్వాత కూడా నీకు కోరికలు ఉన్నాయి అంటే అంత తప్పు. భగవద్ దర్శనం అయిపోయిన తర్వాత కోరికలు ఉండవు. అది తేడా ఋషుల యొక్క తపస్సుకి, రాక్షసుల యొక్క తపస్సుకి. అంటే మరి రాక్షసులకి దర్శనం అయింది కదా, దర్శనం అవలే, ఫిల్టర్ అయింది. వాళ్ళ దృష్టికోణంతో భగవంతుడిని చూశారు తప్ప, భగవంతుడు ఎలా ఉంటాడో అలా చూసుంటే వాళ్ళు మారిపోయి ఉండేవాళ్ళు. తేడా అర్థమవుతుంది కదా. కానీ మనకంటే మంచి సాధకులేవాళ్ళు. వాళ్ళ సాధన విధానాన్ని నేను కించపరచటం లేదు, కానీ సాధన దృష్టికోణాన్ని తప్పుపడుతున్నాను నేను. ఒక బ్రహ్మ కనిపించిన తర్వాత, సృష్టిని తయారు చేసినటువంటి వాడు కనిపించిన తర్వాత వాడిని నువ్వు కోరటం ఏంటి? వాడే నీకు చెప్పగలడు ఏది మంచిదో నీకు, కాదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఓ పెన్సిల్ ఇంజక్షన్ ఇచ్చేయండి అని వస్తారు పేషెంట్స్. అంతకాడికి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు డాక్టర్కి చెప్పొద్దు, నీ బాధ ఏంటో చెప్పు డాక్టర్కి. నాకు ఈ కోరిక ఉంది అను, ఆ కోరిక తీర్చటానికి నీకు మంచిది అవుతే ఓకే, మంచిది కాబట్టి తీర్చాడు. ఋషులు అది చేసేవాళ్ళు. అంతే, మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ధ్యానంలో కానీ జపంలో కానీ దేంట్లో అయినా కానీ మీకు బొమ్మలు బొమ్మలు కనిపించటం మొదలెడితే మీరు తప్పుదోవలో ఉన్నారు. ఇంకేటంటే మొత్తము ఆధ్యాత్మికత మనోనాశనము. మనస్సు ఉండకూడదు. సృష్టి అంతా మనస్సు వల్లే. మనస్సు లేకపోతే అసలు సృష్టి లేదు. అంచేత ఈ జాగ్రత్తలు మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మరి ఇవంతా ఏంటి? మంచిదే. మీరు ఊరు వెళ్తున్నారు, రైలు ఎక్కారు, చాలా అందమైన సీన్ కనిపించింది అనుకోండి, దిగిపోతారా? మంచి సీన్ ఏం కనిపించడం లేదు, ఏమైనా విసుక్కుంటారా? చాలా సీన్ ఈ ట్రైన్ ఎక్కానేంటి, అందమైన దృశ్యాలు కనిపించడం లేదు అని అనుకోరు కదా. మీ ఉద్దేశం ఏంటి? అంతేత మీ గమ్యాన్ని అర్థం చేసుకోండి. మీరు గమ్యం ఎప్పుడైతే లేదో ఇలాంటి వాటిలో ఇరుక్కుపోతారు. మీరు ఇరుక్కుపోయిన తర్వాత బయటపడటం చాలా కష్టం. సిగరెట్ తాకకుండా ఉండటం మంచిది, కానీ సిగరెట్ తాగటం అలవాటైపోయిన తర్వాత సిగరెట్ వదలాలి అంటే ఎంత కష్టము. ఒకసారి ఈ భ్రమలలో ఇరుక్కుపోయిన తర్వాత, అసలు ముందు ఇది భ్రమ అని చెప్పే గురువులు దొరకరు మీకు, దొరకడు. ఎంచేత గురువుకి మీ అవసరం చాలా ఎక్కువ అలాంటి గురువులకి. ఇంచేతంటే మీ వల్లే వాడు బతుకుతున్నాడు. అది వాళ్ళ మాటలలో, వాళ్ళ చేతలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది కూడా మనము కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, కరెక్ట్ ఇతరులకి చెప్తూ ఉండాలి. ఎలా పట్టుకోగలం మనం? గురువుకి మన అవసరమా లేకపోతే మనకి గురువు అవసరమా? మాటల్లో తెలిసిపోతుంది. ఏ గురువు అయినా నువ్వు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, మీరు తెలివైన వాళ్ళవుతే అలాంటి గురువుకి ఆమల దూరంలో ఉండండి. ఖచ్చితంగా మీరు నాశనం అయిపోవటమే కాకుండా మీ అనేక జన్మలు నాశనం అయిపోతాయి. ఇంకేంటి, ఈ సంస్కారాలు ఉన్నాయి, గురువుకి సంబంధించిన సంస్కారాలు చాలా కష్టం వదిలించడం. ప్లస్ ఇంత స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తులు కూడా మీకు దొరకరు. మాకెందుకు అనేటటువంటి వాళ్ళే ఎక్కువ తప్ప. అలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాతే అసలు ఈ క్లాసులు మొదలెట్టాయి. ఇంకా నేను మామూలుగా చెప్తే అర్థం అవటం లేదు. కొట్టాలి, తిట్టాలి, రక్కాలి మిమ్మల్ని. నేర్చుకుంటాము అంటే చాలు. నా ఒక కోరిక ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దెబ్బలకి మీరు భయపడకుండా నిలబడగలిగితే మీరు లైన్లో పడిపోతారు. లైన్లో పడిపోవటానికి నేను ఇచ్చేటటువంటి టెస్ట్ ఏంటి, మీ యొక్క ఎదుగుదల. మీరు ఎదిగారా లేదా చూసుకోండి. డైరెక్ట్ ఆఫర్ ఏంటి ఇక్కడ నేను చెప్తేది, మీరే గురువులు అయిపోండి. మీరు ఇతరులకి ఈ విషయాలు ఇంత స్పష్టంగా చెప్పండి. చెప్పటానికి కావలసినటువంటి సాధన, చెప్పటానికి కావలసినటువంటి జ్ఞానము ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి పొందవచ్చు. కానీ ఇది ఒక రోజులో వచ్చేది మాత్రం కాదు. నవరాత్రులు కనుక నేను మీకు సిలబస్ చెప్తున్నాను తప్ప, ఇది ఇంకా రావాలి అంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే అది మీ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. తీవ్రమైనటువంటి సాధన చేస్తే 4 సంవత్సరాలు 9 నెలల 12 రోజులు పడుతుంది అన్నది లారీ మహాశయులు ఫాస్టెస్ట్ రికార్డు సృష్టించాడనమాట. అది అంటే ఈ 4 సంవత్సరాలు 9 నెలల 12 రోజులు అనకుండా మనం ఏమని చెప్పొచ్చు, 5 సంవత్సరాల్లో అయిపోతుంది. అదేంటి ఫాస్ట్ గా? కానీ ఆయన ఉద్యోగం మానలేదు, పెళ్లి మానలేదు, పిల్లలు పుట్టారు ఆయనకి, పుట్టిన పిల్లలకి చదువు చెప్పించాడు, వాళ్ళు కరెక్ట్ గా చదవటం లేదని బాధపడ్డాడు. తను చేస్తున్నటువంటి ఉద్యోగం స్టోర్ కీపర్ గా మిలిటరీలో సరిపోకపోతే ఆ పిల్లల్ని చదివించుకోవటానికి ట్యూషన్స్ చెప్పాడు ఆయన కాశీలో. ఇది చేస్తూ 4 సంవత్సరాల 9 నెలల 12 రోజులలో ఆ సత్యాన్ని చేరుకోగలిగాడు ఆయన. అంచేత మీకు అర్థమైంది కదా, మీరేది మానక్కర్లేదు. మరేం చేయాలి? మీకు తెలియాలి ఏం చదవాలో. వచ్చిన పెద్ద గొడవ అది. మొన్ననే కాలేజీ తెరిచిన కొత్తలో ఓ లెక్చరర్ గురించి మాట వచ్చింది మాకు, సైన్స్ లెక్చరర్ గురించి. ఆయన పాఠాలు అవి చాలా బాగా చెప్పేట, నోట్స్ అన్ని చాలా బాగా ఇచ్చేట, గుంటూరు లెక్చరర్ కాదని చెప్పి మీరేం గాభరాపడకండి. కానీ రిజల్ట్ వచ్చాయి, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు అని చేస్తే 74లో ఆయన ఏ నోట్స్ రాసుకున్నాడు అదే నోట్స్ ఇన్ని సంవత్సరాలు చెప్తూ వచ్చాడు ఆయన. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాక 74లో ఉన్నటువంటి నోట్స్, ఈ లోపల ఎన్నిసార్లు సబ్జెక్ట్ మారిందో కదా. కానీ ఎవరికి తెలియలేదు. సడన్ గా ఆల్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతే అనుమానం వచ్చి అసలు పట్టు చేస్తే మా మాస్టర్ చెప్పిందే రాసామండి, మేము ఎందుకు ఫెయిల్ అయిపోయాం మాకు తెలియలేదు, అసలు ఇంటర్మీడియట్ వాళ్ళ బోర్డు వాళ్ళకి అసలు బుద్ధి లేదు, ఫెయిల్ చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు మార్కులు వేస్తారు. అంటే మీ నోట్స్ ఏంటి చూద్దామని చూస్తే ఇది పరిస్థితి. అంచేత మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏం చదువుతున్నారో, ఏ సాధన చేస్తున్నారో, ఆ సాధన ఈనాటి దేశకాల పరిస్థితులకి అనుగుణ్యంగా ఉందా లేదా, మీరు అది ఎప్పుడూ చూసుకోవాలి. తపశ్చర్యలు సత్యయుగంలో చేసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు మీరు చేయలేరు. ఇంకేత సత్యయుగంలో యావరేజ్ లైఫ్ స్పాన్ 32,000 సంవత్సరాలు. అంటే ఏంటి 32,000 సంవత్సరాలు ఎవడైనా బతుకుతే ఏదోనే పాపం, అంటే పెద్ద గొప్పేం కాదు. ఇప్పుడు 32,000 సంవత్సరాలు ఎవడైనా బతుకుతే అసలు ఇంకేముంది. అంచేత 32,000 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్ ఉన్నవాడు చేసే తపశ్చర్యలు మీరు చేద్దాం అనుకున్నారనుకోండి, నాకే అభ్యంతరం లేదు, మీరు చేసుకోండి, కానీ గ్యారంటీగా అది పూర్తి కాదు, ఏ జన్మకి పూర్తి కాదు మీకు. అంచేత ఈ కలియుగంలో అంటే సుమారు 5000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మార్పులు మీరు గమనించి తీరాల్సిందే. మేము గమనించాము, చేసుకో సత్యగొప్ప సాధనలు అవడొద్దన్నాడు, నాకే అభ్యంతరం లే. కానీ దాన్ని బట్టి మీకేమర్థం అవుతుందంటే, మీకు చెప్పిన వాళ్ళు కానీ మీకు కానీ బుద్ధి లేదు అని అర్థం అవుతుంది. వాళ్ళు ఎవరు చెప్పినా సరే, ఇంచేత ఆయు ప్రమాణము యుగం మీద ఆధారపడుతుంది అన్నది అందరికీ తెలిసిన సత్యమే. అది అంచేత కలికాలంలో చేయవలసినటువంటి సాధనలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. అంచేత ఆ సాధనలు ఎలా అయి ఉండాలి? మైక్రో సాధనలు అయి ఉండాలి, మ్యాక్రో అవ్వవు కదా. సూక్ష్మీకృతమైనటువంటి సాధన అయి ఉండాలి. మరి మీరు చేస్తున్నటువంటి సాధనలు మీ సాధనలలో సూక్ష్మీకృతం అయ్యాయా లేదా? సూక్ష్మీకృతమైనటువంటి విధానాన్ని మీరు చేస్తున్నారా, లేకపోతే పురాతనమైనటువంటి వాటిని మళ్లీ తీసుకొచ్చి కొత్తది చెప్తున్నాము అని అనుకుంటున్నారా? అక్కడ మీకు తెలుస్తుంది, పాతది కొత్త ఫామ్లో మీరు చెప్తూ ఉంటే పాత విషయాలనే, ఖచ్చితంగా తప్పే. అది సత్యయుగపు మాటల్ని మీరు తీసుకొచ్చి ఇప్పుడు మేము పెడతాము అంటే మరి అది కాస్త బుర్ర ఉండాలి. కానీ ఎప్పుడు కూడా పాతది మనకి రుచిస్తుంది. ఇంచేత పాతదాని వెనకాతల అనేక అనుభవాలు ఉన్నాయి, కొత్తదాని వెనకాతల అసలు ఏ అనుభవం లేదు. చాలా సార్లు మీరే పొయ్యి నీరు చదువుతున్నారేమో, మీరే మొదలెడతారేమో చాలా సాధనలు. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను? అంచేత దీనిని మనసులో ఉంచుకుని రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం మీరు మనసులో ఉంచుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు విషయాలు మీకు గమనంలో ఉంటే మీరు ఎంత దూరం పక్కకి వెళ్ళిపోయినా మళ్లీ లైన్లోకి వచ్చేయగలుగుతారు. మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈనాటి విద్యా వ్యవస్థ మనల్ని అడుక్కు తినేవాళ్లగా చేస్తోంది. మనమందరము మన పిల్లల్ని అడుక్కు తినేవాళ్లగా మారాలి అని కోరుకుంటున్నాము. ఇది మీకు ముందు అర్థం అవ్వాలి. ఇది మీకు అర్థం అవ్వకపోతే నేను ఇంతవరకు చెప్పింది మీకు ఎప్పుడూ అర్థం కాదు, వింటారు వెళ్ళిపోతారంతే. మీరు నేర్చుకునేటటువంటి విద్య మిమ్మల్ని అడుక్కు తినేవాళ్లగా చేస్తోంది, ఇతరుల మీద ఆధారపడేవాళ్లగా చేస్తోంది. మీరు స్వతంత్రులు కారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా మీరు డబ్బు సంపాదించుకోలేరు, ఎవడో మీకు డబ్బిస్తే సంపాదించుకుంటారు. బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సు చేసే ఉంటారు. ఎంబీఏ కోర్సు చేశాక ఏమంటారంటే, ఎక్కడ ఉద్యోగం చేయాలి మాస్టారు? ఇంకా నువ్వు ఎంబీఏ కోర్సు ఎందుకు చేసావయ్యా అంటా నేను. కానీ చాలా సహజంగా అడుగుతారు పేరెంట్సే, పిల్లలు సరే వాళ్ళకి ఎవడైనా చెప్తేగా ఇది. అంచేత ఇది మీరు చాలా స్పష్టంగా బుర్రకు ఎక్కించుకోండి. మీరు ఏ విద్య నేర్చుకున్నా ఈ కాలంలో యువఆర్ ఏ బెగ్గర్, పెద్ద బెగ్గర్లు అంతే. అందరూ అడుక్కు తింటున్నారు కనుక అది కరెక్టే అనుకుంటే నేను చేయగలిగేది ఏం లే. నేను స్వతంత్రంగా జీవించగలగాలి, నేను 10 మందిని పోషించాలి తప్ప నేను ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు అంటే మీరు ఈ విద్యా విధానానికి స్వస్తి చెప్పాలి. మరి స్వస్తి చెప్పే ఏం చేయాలి? అడుక్కు తినాలా? మరి తర్వాత అంతే కదా, చదువుకోకపోతే జరిగేది ఏంటి? 1949లో శ్రీరామ శర్మ ఆచార్య అంటే మా గురువు గారికి ఒకడు ఉత్తరం రాశాడు. మీ దగ్గర ఉందా ఉత్తరం? అఖండ జ్యోతిలో పడింది కదా, ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసిన ఉత్తరం అది. ఏం రాశాడు ఆయనకి ఆ వ్యక్తి గురువు గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్, ఇప్పుడు నేను చెప్పింది అప్పుడు గురువు గారు చెప్పేవారు, అప్పుడు ఎవరు వినలేదు, ఇప్పటి వరకు ఎవరూ వింటలేదు. ఆ గాయత్రి పరివారంలో కూడా అందరూ అడుక్కు తినేవాళ్లే, అందరి పిల్లలు ఈ ఎడ్యుకేషనే. మరి నేను ఆ ఎడ్యుకేషనేగా చదివింది, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, తేడా ఏంటో అర్థం చేసుకోండి. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవుతే, మీ పిల్లలు కాకపోతే ఖచ్చితంగా మీ పిల్లల పిల్లలు సుఖంగా బతుకుతారు, గ్యారంటీగా సుఖంగా బతుకుతారు. మీకు అర్థమయ్యి మీ పిల్లలకి ఇది ఇంజెక్ట్ చేయగలిగితే, మెకాలే మెకాలేనా విద్యా వ్యవస్థ మార్చింది. ఉత్తరం రాసి స్పష్టంగా రిటర్న్ ఎవిడెన్స్ ఉంది, మీరు చదువుకోండి, ఏ లైబ్రరీకైనా వెళ్ళి భారతదేశాన్ని సర్వనాశనం చేయటంలో నేను కృతకృత్యుణ్ణి అయ్యాను. ఐ హావ్ సక్సీడెడ్ ఇన్ స్పాయిలింగ్ ఇండియా. రాశాడు అది, సర్వనాశనం నేను చేసేసాను. ఏ సంస్కృతి మీద అవుతే, ఏ సంస్కారాల మీద అవుతే భారతదేశపు యొక్క ఆ శక్తి ఆధారపడి ఉన్నదో ఆ శక్తిని నాశనం చేయటానికి నేను అన్ని రకాల బీజాలు వేసేసాను. మీరేమి కంగారు పడకండి, భారతదేశం స్వతంత్రం అయినా కూడా బానిసే అన్నాడు. ఛాలెంజ్ చేశాడు, ఎడ్యుకేషన్ ని మార్చేశాను నేనని. పిచ్చి వాళ్ళలాగా మన లీడర్స్ మనము అందరము అదే ఎడ్యుకేషన్ మారాలి మారాలి అనుకుంటూ మీరు మార్చకపోతే ఏమవుతారు, బానిసలుగానే బతుకుతారు. బట్ అది చూసుకోండి, తీసి ఎక్కడైనా ఉంటే తీయండి, అది బయటికి పంచుదాం మనం, అప్పుడైనా సిగ్గొస్తుందేమో మనకి. మరేం చేయాలవుతే, గురువు గారు దానికి జవాబిచ్చారు అప్పుడు. అప్పుడే బాబు ఆల్టర్నేటివ్ విద్య లేదు, ఉన్న విద్య ఇదే మనకి. అంచేత అడుక్కు తిన్నా బతకాలి అంటే ఆ విద్య ఉండాలి మనకి. ఈ లోపల మనం ఏం చేయాలి, మన భారతీయత శక్తివంతమైనటువంటి ఆ సంస్కార పూరితమైనటువంటి విద్యను మనం కనుక నేర్పించగలిగితే ఖచ్చితంగా అది విషయాన్ని తీసేస్తుంది. అంతే కదా, రోగగ్రస్తం అయింది అంటే ఎప్పుడు ఆరోగ్యం ఉందనేగా అర్థం. ఆ విషయాన్ని తీసేస్తే మళ్ళీ ఆరోగ్యం వస్తుంది. అంతే కదా, అంచేత ఆ విద్యా విధానము మన గురు పరంపర అనాదిగా ఈ 5000 సంవత్సరాలు బట్టి వాళ్ళు చెప్తూనే వచ్చారు. గురువుల తప్ప మాత్రం ఎక్కడా లేదు, మనం వినలేదు, ఇప్పటికీ వింటలేదు. కబీర్ దాస్ దగ్గర నుంచి, అంతకంటే ముందు దగ్గర నుంచి కూడా ఈ హిందువులు ముస్లింలు కలిసి ఉండండి అయ్యా బాబు, మీరు కొట్టుకోకండి, మేం కొట్టుకుంటాము. చావండి, ఎవడేం చేస్తాడు, ఏ తండ్రి మాత్రం ఏం చేస్తాడు. కబీర్ దాస్ చెప్పింది అదే కదా, రామకృష్ణ పరమహంస చెప్పింది అదే కదా. మరి ఏం నేర్చుకున్నాం మనం గురువుల దగ్గర నుంచి, మరి ఆ విద్య ఎవరు నేర్పుతారు, ఎలా నేర్చుకున్నాం, ఎవడో నేర్పాలి అని ఆశించకుండా నేను మొదలెడుతున్నాను, మీరు సహకరించగలరా, ప్రశ్న అదే. ఇంకా మిగతావి మనకొద్దు, మీ అడుక్కు తినే విద్య మీరు నేర్చుకుంటూనే ఉండండి, మీ పిల్లల్ని అలాగే పెంచుతూ ఉండండి, నేను అదే చేస్తున్నాను, అది చూసి నేర్చుకోండి, నేనేం మానలేదు, ఉద్యోగం మానేనా నేను. కానీ ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనటువంటి శక్తి ఏంటో నాకు అర్థమైంది, నేను పొందాను అని అంటలే, అర్థమైంది. అర్థమైంది మీతో పంచుకుని మనం అందరం కూడా కలిసి ఆ విద్యను కనుక అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 2-3 సంవత్సరాలలో కావలసినటువంటి వేవ్ వస్తుంది. ఒకసారి ఆ వేవ్ వచ్చేసాక ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు, చేసేదేదో ఆ తరంగమే చేస్తుంది. దానికి కావలసినటువంటి బీజాలు ఈ గాయత్రి నవరాత్రుల్లో మనం వేస్తున్నాం. రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ వేసుకుందాం మనం. 17, 18 ఎప్పుడు గాయత్రి జయంతి పూర్ణాహుతి? 20. అంచేత 20 పూర్ణాహుతి నాడు ఈ మనం నేర్చుకున్నటువంటి విద్యకి ఒక పరిపూర్ణమైనటువంటి రూపకల్పన చేసి ఆ యజ్ఞం యొక్క పూర్ణాహుతిలో సమర్పించుకుని ఆ పూర్ణాహుతి యొక్క ఫలితం వల్ల నెక్స్ట్ గాయత్రి జయంతికి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని మనము ఇతరులకు కూడా ఓపెన్ చేసి ఇందులో మేము కూడా చేరుతాము అనిపించుకునేటట్టు మనం ఆ విద్యను మలుచుకోగలమని ఆశిస్తున్నాను. స్వస్తి.